విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురటిపు వరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమానందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం.
సద్గురువుల పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఈరోజు నుంచి 40 రోజుల పాటు హనుమంతుని వైభవాన్ని మనం ముచ్చటించుకుంటున్నాం. విభువు అంటే అధిపతి, ప్రభువు అన్న విభువు అన్న ఈ రెండు శబ్దాలకు అర్థం పరిపాలించువాడు. విభుని లక్షణం వైభవం, అనగా హనుమంతుడు ఈ రోజు నుంచి ఒక 40 రోజుల పాటు ఈ ప్రాంగణంలో మనల్ని పరిపాలిస్తాడు. అంటే ఎంతో పూర్వం మనల్ని పరిపాలించలేదా అంటే ఆ పరిపాలన వేరు, ఇప్పుడు పరిపాలన వేరు. అప్పుడు పైపైన అలాగా బాగున్నారా లేదా అని ఒక పలకరింపు మాత్రమే చేశాట. కానీ ఆయన చరిత్ర వింటే ఆ క్షణం నుంచి వాడి బాధ్యత మొత్తం తానే స్వీకరించి ఇంకా జీవితంలో ఎప్పుడూ వాడికి ఏ కష్టం రాకుండా సర్వకాల సర్వావస్థల్లో కాపాడతాడు. ఆ కాపాడే లక్షణానికి వైభవము అని పేరు అన్నమాట. అందుకే తరచుగా వైభవం వైభవం అంటే ఏమిటనమాట, లోకాలని పరిపాలించే అపూర్వ శక్తి వెంకటేశ్వర వైభవం అంటున్నాం. అంటే ఆయన యొక్క ప్రభుత్వం అలా ఉన్నది అని చెప్పడం. అందులో సంపూర్ణ హనుమద్వైభవం అని ఒక శీర్షిక కూడా ఈ ప్రాంగణానికి మాత్రమే దక్కింది. ఈ సృష్టిలో అందరూ కారణజన్ములే. కారణజన్ముడు కానివాడు అంటూ ఉండడు. ప్రహ్లాదుడు కారణజన్ముడే, హిరణ్యకశిపుడు కారణజన్ముడే, హిరణ్యకశిపుడు లేకపోతే ప్రహ్లాదుడు లేడు. అలాగే ప్రతి వ్యక్తి ఏదో ఒక పని చెయ్యడానికి ఆ పని ద్వారా లోకానికి సందేశం ఇవ్వడానికే పుడతాడు. కాకపోతే కొందరు చేసే పనులు శాశ్వతంగా లోకంలో నిలిచిపోతాయి, లోకానికి ఉపయోగపడతాయి. కొందరు చేసే పనులు లోకానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. అందుకే శంకరాచార్యులు వారు జగద్గురు పరివ్రాజకాచార్యులైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులైన ఆది శంకరాచార్యులు వారు కారణజన్ములు రణజన్ములు అని విభాగించారు తమాషాగా. రణజన్ములు అంటే యుద్ధానికి మూలకారకులు వారు. వారుంటేనే ఇంకో కారణ జన్ముడు పుడతాడు. రావణుడు అనేవాడు పుట్టకపోతే రామ అవతారం రాదు. కాబట్టి లోకంలో ఇంచుమించుగా అందరూ కారణ జన్ములే, వ్యర్థమైన పదార్థం లేదు. కానీ ఈ శృంగేరి పీఠం మరింత ప్రత్యేకతని సంతరించుకుంది. శృంగేరి పీఠం ఎక్కడో లేదు, ఇక్కడ గుంటూరులోనే ఉన్నది. ఇక్కడ పోలిశెట్టి హరిప్రసాద్ గారు అలాంటి ప్రహ్లాద నారదాదుల కోవకు చెందినటువంటి కారణ జన్ములు. అందుకే 40 రోజులు ప్రవచనాలు జరగడం ఒక ఎత్తు అయితే సంపూర్ణ రామాయణము ఇక్కడే జరిగింది వారి ఆధ్వర్యంలో. మళ్ళీ సంపూర్ణ హనుమద్ వైభవము జరుగుతున్నది. రామకథ జరిగిన చోట రామ భక్తుడి కథ జరగకపోతే కొంత లోటు అన్నాడు స్వయంగా తులసీదాస్. రామచరిత మానస్ అనే పేరుతో రామాయణాన్ని ఒక అపూర్వ రీతిలో లోకానికి అందించిన పరమ భక్తుడు తులసీదాస్. ఆయన హనుమంతుణ్ణి గురువుగా గౌరవించి పూజించి హనుమాన్ చాలీస రాశాడు. ఆ మహానుభావుడు చెప్పాడు, రామాయణం జరిగాక రామభక్తుడి కథ జరిగి తీరాలి, లేకపోతే లోటు అన్నాడు. అందుకే ఆ లోటు పూడ్చుకోవడానికి మళ్ళీ వెంటనే ఎక్కువ కాలం కూడా కాకుండా ఆడు సంపూర్ణ రామాయణం, ఇటు సంపూర్ణ హనుమద్వైభవం రెండూ ఈ ప్రాంగణంలో జరిగాయి. ఇది కూడా జరగడానికి జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారి యొక్క ఆశీర్వచనం వచ్చినట్టు ఇప్పుడే కదా హరిగారు చెప్పారు మనకి. హరిశబ్దానికి హనుమంతుడని కూడా అర్థం. ఆ హరి ఈ హరి రూపంలో మనల్ని ఆయన ద్వారా ఆశీర్వచనం అందుకునేలా ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఇంకొక చిన్న తమాషా ఉంది. సంపూర్ణముగా జగద్గురుడైన ఆదిశంకరాచార్యుల వారి యొక్క సంకల్పంతో జరుగుతోంది ఈ హనుమద్వైభవం. ఎలాగని మీరు అడుగుతారు, ఆదిశంకరాచార్యులు వారు యావత్ ప్రపంచంలో పర్యటన చేసి 4 చోట్ల ఆమ్నాయ పీఠాలు వేదపీఠాలు స్థాపించారు. మనకి దక్షిణామ్నాయ పీఠం శృంగేరిలో ఉంది. పూర్వామ్నాయం అంటే తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆమ్నాయ పీఠం వేదపీఠం జగన్నాథం. అది నిజానికి జగన్నాథపురి, మన నోట్లో పడి పూరిగా మారిపోయింది కానీ జగన్నాథపురి. ఇంకా ఉత్తరామ్నాయ పీఠం బదరీ దగ్గర జోషిల్ మఠ దగ్గర ఉంది. పశ్చిమామ్నాయం ద్వారకలో ఉంది. ప్రస్తుతం మనకి దక్షిణామ్నాయ శృంగేరి పీఠము ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుందని మనం నిస్సంకోచంగా చెప్పచ్చు. ఎందుకంటే గురువుగారి ఆశీర్వచనాలు వెనకున్నాయి కనుక. ఇప్పుడు ఇంతకీ దక్షిణామ్నాయ శృంగేరి పీఠం ద్వారానే ఈ కార్యక్రమం ఎందుకు చేయిస్తున్నారు శంకరాచార్యులు వారు అంటే, దక్షిణంలోనే ఆంజనేయ స్వామి వారు పుట్టారు. ఇప్పుడు ఈ రికార్డింగ్ అంతా కూడా టీటీడీ వారు చేస్తున్నారు కదా, ప్రసారం చేస్తున్నారు కదా. తిరుపతిలో అంజనాద్రి మీద ఆంజనేయుడు పుట్టాడు. ఆంజనేయుడు అక్కడే మన ఏపీ వాడని చెప్పుకుని మనం గర్వంగా తలెత్తుకు తిరగచ్చు. ఆంధ్రుడు ఆ కథ అంతా మీకు బయట చెబుతాను భవిష్యత్తులో. కాబట్టి ఆంజనేయుడు పుట్టింది దక్షిణ భారతంలో, ఆంజనేయుడు పెరిగిన స్థలము దక్షిణ భారతం. ఆంజనేయుడు ఎక్కువ కాలం సుగ్రీవుడి దగ్గరే కదా పనిచేశాడు, సుగ్రీవ సచివుడు. సుగ్రీవుడు కర్ణాటక, కర్ణాటకలో శృంగేరి ఉంది. అంటే ఆంజనేయుడు మంత్రిగా పనిచేసిన స్థలం ప్రభావం కూడా మన మీద ఉన్నది. ఇప్పటికీ కూడా తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి వాళ్ళు తప్పక వెళ్ళవలసిన ఒక గొప్ప స్థలం ఉన్నది, అదే విజయనగరం. హంపి విజయనగర సామ్రాజ్యానికి 25 కిలోమీటర్ల దూరంలో పంపా సరస్సు ఉంది. అక్కడ భక్త శబరి గుహ ఉన్నది, మతంగ మహర్షి ఆశ్రమం ఉంది. ఇంకొక 5 కిలోమీటర్ల అటు నుంచి మనం హోస్పేట వైపు వస్తే అక్కడే ఋష్యమోక పర్వతం. ఋష్యమోక పర్వతం మీద అపూర్వమైన రీతిలో ఆంజనేయ స్వామి వారి యొక్క శిలామూర్తి కూడా ఉంటుంది. అంటే ఋష్యమోక పర్వతం, పంపా సరస్సు, శబరి గుహ, మతంగ మహర్షి ఆశ్రమం, ఇవన్నీ కర్ణాటకలో అక్కడే ఉన్నాయి. మనం హోస్పేట లేక తోరణగల్లు నుంచి ప్రయాణం చేసి ఒక 25 కిలోమీటర్లు పెడితే చాలు. ఇంత చేసి కారులో పెడితే ఒక 20-25 నిమిషాల్లో పెడతాం. ఆ ప్రాంగణంలో ఒక రాత్రి నిద్ర చెయ్యాలి అని శాస్త్రం. ఒక రాత్రి నిద్రపోతే 12:30 గంటలకి ఘుమ ఘుమ ఘుమలాడే ఒకనొక వాసన వస్తుంది. ఆ వాసన తామర పువ్వులు అంటే తామర పువ్వుల వాసన కాదు, కలువలు కాదు, సంపంగి కాదు, ఏదో విచిత్రమైన వాసన. అదే ఆధ్యాత్మిక వాసన. రామనామం 12:30 గంటలకి అక్కడికి వచ్చి హనుమంతుడు జపిస్తాడు గనక ఆ జపం వింటున్న వాళ్ళకి ఏదో తెలియని అపూర్వమైన సువాసన వస్తుంది అని ఎప్పుడో ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. అంత గొప్ప వాసన నేను స్వయంగా పీల్చాను, నాతో పాటు వచ్చిన భక్తులు కూడా అనుభూతి పొందారు. ఇంకా చిత్రం ఏమిటంటే, అక్కడ రాత్రి 12 గంటల వేళ మనం నిద్రపోదామన్నా నిద్ర పట్టదు. మరీ దురదృష్ట జీవి అయితే చెప్పలేం కానీ భాగ్యవంతుడికి ఎంత అలిసిపోయినా నిద్ర పట్టదు. రాత్రి 12 గంటలకి ఒంటి మీద మెత్తగా ఏదో పెడుతున్నట్టు అనిపించింది. ఎవరైనా మల్లెపూల దండ వేశారా అనుకున్నాను, కాదు, తెల్లని త్రాచుపాము మీద నుంచి పాక్కుంటూ పోతుంది. ఇప్పటికి కూడా గోధుమ త్రాచులు, నల్ల త్రాచుపాములు, తెల్ల త్రాచుపాములు రాత్రి తెల్లవారులు తిరుగుతూనే ఉంటాయి, మీద నుంచి కూడా వెళ్ళిపోతాయి. మనం వాటిని ఏమి అనక్కర్లేదు, అవి ఏమీ చెయ్యవు. చిత్రం నా మీద 5-6 పాములు వెళ్ళాయి తెల్లవారు అనుభూతే, ఇదేమిట్రా బాబు అనుకున్నాను. చూస్తే వాటి పనే చేస్తున్నాయి తప్ప ఎవరిని కాటు వేయటం. మంచి నిగ్గ నిగ నాడిపోతున్న పాములు పడగలు విప్పి వెళ్ళిపోయాయి. నేను చాలా కాలం క్రితం వాడు చెబుతున్నాను, ఇప్పుడు ఆ పాములు ఉంచారో లేదో తెలియదు. మానవులు అడుగు పెడితే పాములు కూడా ఉండవులేండి. అంతకంటే విషం ఉన్నవాడు మరొకడు లేడు మానవుడు. ఆ విషం తొలగడానికి కూడా అక్కడ ఉండి తీరాలి అని శాస్త్రం. అందువల్ల మొత్తం మీద దక్షిణామరాయపీఠ స్థాపకులైన శంకరాచార్యుల వారికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు దక్షిణ భారతం వాడవడం వల్ల భారతీతీర్థ స్వామివారు సంకల్పించారు. ఇంతకు పూర్వం చంద్రశేఖర సరస్వతులు వారు ఉండేవారు మనకి, చంద్రశేఖర స్వామి, అందుకే విధుభారతి అని కూడా పేరు పెట్టారు. విధు అన్న చంద్రుడు అన్న ఒకటే అర్థం మనకి. విధు అన్న విధుహు అనే ఉకారాంత పుల్లింగ శబ్దానికి చంద్రుడు, కాబట్టి విధుభారతి అంటే చంద్రభారతియే. మళ్ళీ అంటే పరంపర తిరిగి వస్తూనే ఉన్నది. ఈ కార్యక్రమం మొదలు పెట్టే నాటికి ఉత్తర పీఠాధికారులు రాలేదు, కానీ మనం సంకల్పించిన వెంటనే ఆయన కూడా వచ్చారన్నమాట. అన్ని రకాలుగా జగద్గురు పరంపర మనల్ని రక్షించుగాక అని ఆ పరంపరకు ఒక నమస్కారం చేసుకుందాం. సదా రామ రామేతి రామామృతంతే. ఆది శంకరాచార్యులు వారు భుజంగ ప్రయాతము అని ఒకనొక ఛందస్సులో భుజంగ ప్రయాతం అనే పేరుకి అర్థం తెలుసు కదా. భుజంగం అంటే పాము, పాముల వంకరగా పెడుతుంది. భుజవు న గచ్చతీతి భుజగః. అందరూ కాళ్లతో నడుస్తారు, ఇది ఎలా కాకుండా భుజములతో, కాళ్లతో కాకుండా వెడుతుంది కనుక భుజవు గచ్చతీతి భుజంగః భుజగః. పాక్కుంటూ ఇలా తల మధ్య మధ్యలో పైకెత్తి వంకర టింకరగా వెడుతుంది. అలా పాము వెడుతున్నట్టుగా వెళ్ళే ఒక ఛందస్సు ఉన్నది, దానికి భుజంగ ప్రయాతము. ఇది కొంచెం మార్పు చేస్తే దండకంగా మారుతుంది ఛందస్సులో. అటువంటి భుజంగ ప్రయాతంలో హనుమంతుడి గురించి చెప్పారు. నిరంతరం రామ 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 అని రామనామస్మరణమే ఆహారంగా బతికే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి వేరే ఆహారం అక్కర్లా, కేవలం రామనామమే ఆహారం. ఏదైనా అరటిపండో లేక ఇంకో మామిడి పండో తింటే కడుపు నిండుతుంది, కానీ ఉత్తి నామస్మరణతో కడుపు నిండుతుందా అంటే నిండుతుంది అని చెప్పాడు ఆయన. ఎందువల్ల, రామనామం అమృతము. మృతము అంటే చచ్చిపోవున్నది, చావు కలిగినది. అమృతము అంటే మృతత్వం లేనిది, చావు లేనిది. అమృతం అని ఎందుకు పేరెట్టారంటే, దేవతలు తాగే ఒకనొక దివ్య పదార్థానికి అది త్రాగిన వాడికి కలియుగాంతం వరకు జరామరణములు ఉండవు. జరా అంటే ముసలితనం, మరణం అంటే చావు. ఈ రెండూ లేకుండా 43,20,000 సంవత్సరాలు కాపాడే శక్తి కలిగిన దాని గనక దానికి అమృతం అని పేరు. అంటే దానికి కూడా మళ్ళీ పరిమితులు ఉన్నాయి. దేవతలు తాగే అమృతం శాశ్వతంగా వాళ్ళకి జరామరణములు లేకుండా చెయ్యదు, కేవలం 4 యుగముల పాటు మాత్రమే. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనే ఈ 4 యుగములకు మాత్రమే జరామరణములు లేకుండా చేసి కాపాడుతుంది. అది అమృతం యొక్క లక్షణం. రామనామం అనే అమృతం దీనికి అతీతమైన అమృతం అట. శాశ్వతముగా మానవుడికి జరామరణములు లేకుండా చేస్తుంది. శాశ్వతంగా లేకుండా చేయడం అనగా శాశ్వతంగా రాముడి సన్నిధానానికి తీసుకుపోతుంది. అటువంటి రామనామం అనే అమృతాన్ని నిరంతరం లోపల లోపల జపం చేస్తూ అదే ఆహారంగా తీసుకుంటాడు. ఆ ఆహారం వల్ల అంతకంతకి ఆరోగ్యం, బలం, జ్ఞానం, ఉత్సాహం ఇవన్నీ పెరిగిపోతున్నాయి ఆయనకి. ఆహారం లక్షణం ఏమిటంటే, తీసుకున్న కొంతసేపు వరకే ఉత్సాహంగా ఉంటాడు, కొంతవరకే మనకు ఆకలి తీరుస్తుంది, మళ్ళీ 4 గంటలు అయ్యాక యథాప్రకారంగా నీరసం ఆవహిస్తుంది. ఏ గ్యాస్ ట్రబుల్ ఉందనుకుందాం, అటువంటి వాడు ఉపన్యాసానికి వచ్చే ముందు రెండు ఇడ్లీ తిని వచ్చి కూర్చున్నాడు. ఎంతసేపు ఉంటుంది మళ్ళీ ఉపన్యాసం అయ్యి ఇంటికి వెళ్ళి 9 గంటలకి పడుకునే ముందు ఆహారం తినేంత వరకు మాత్రమే వాడికి ఆహారం శక్తిని, బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఆహారం పడకపోతే ఈ శరీరం నిలబడదు. అందుకే మన శరీరాన్ని అన్నగత ప్రాణాలు అన్నారు. కలవు అన్నగత ప్రాణా. కలియుగంలో ప్రాణులందరూ కూడా అన్నమును ఆశ్రయించుకుని బతుకుతారు. అన్నం ఉంటేనే వాడి ప్రాణం నిలబడుతుంది. ఈ పంచప్రాణాలు నిలబడాలంటే ఏదో ఒక ఆహారం పడవలసిందే. ఆహారం లేకుండా భగవంతుడు కూడా భూమి మీద ఉన్నంత వరకు జీవించడు. అందుకే కృష్ణావతారం, రామావతారం వంటి గొప్ప గొప్ప అవతారాల్లో కూడా ఏదో ఒకటి తిన్నట్టు నటించారు వాళ్ళు మన కోసం. అది భూమి లక్షణం కనుక. కానీ రామనామం అనే అమృతం మాత్రం అలా కాకుండా ఈ భౌతిక ఆహారంతో సంబంధం లేకుండా నిరంతరం ఉత్సాహాన్ని, బలాన్ని పెంచి శాశ్వతమైన రామపదాన్ని ఇస్తుంది, కైవల్యాన్ని ఇస్తుంది, వైకుంఠాన్ని ఇస్తుంది. అందుకే రామనామం అనేటటువంటి ఆహారం కంటే, అమృతం కంటే గొప్ప ఆహారం లేదన్నారు ఆదిశంకరాచార్యులు వారు. సదా రామ రామేతి రామామృతం తే సదా రామమానంద నిష్యంద కందం పిబంతం సమస్తం హసంతం సుదంతం హనుమంతమంతర్భజేతం నితాంతం. నితాంతం అంటే ఎల్లప్పుడు నేను ఎల్లవేళలా హనుమంతుణ్ణి ధ్యానం చేస్తున్నాను. ఎందుకు హనుమంతుణ్ణి ధ్యానం చేస్తున్నాను? ఎప్పుడు రామనామాన్ని ఆయన తాగుతున్నాడు గనక. రామనామం తాగేవాడంటే నాకు గురువుతో సమానం. రామనామం తాగేవాడు ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడు. అందుకే హసంతం అన్నారు. హసన్ అంటే నవ్వువాడు. హసంతం ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటాడట. రోజు రామ రామ అనేవాడు, రోజు రామకథ వినేవాడు, రాముడిని దర్శనం చేసుకునేవాడు ఏడవడు. ఎందుకంటే మన ఏడుపంతా రాముడే ఏడ్చేట. ఎంత చమత్కారం చేశాడు ఆయన. మీ బదులు ఆయన యావత్ జీవితం ఏడ్చేశాడు. సీత సీత అని తలుచుకొని అరణ్యవాసం చేస్తున్నప్పుడు, కిష్కింద దగ్గర ఋష్యమోక పర్వతం దగ్గర ఉన్నప్పుడు, మనకి రాబోయే ఏడుపులన్నీ ఆయనే స్వీకరించి మన బదులు యావత్ జీవితం ఆయన దుఃఖించాట. ఇంకా నువ్వు కొత్తగా దుఃఖించవలసిన అవసరంలా. సంపూర్ణంగా రాముడి మీద బాధ్యత పెట్టేయి. రామ అనుకో, అప్పుడు నీకు నవ్వు తప్ప మరొకటి రాదు. నమ్మకంతో ఉండాలి. కాకపోతే ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత ఎక్కువగా అది ఫలిస్తుంది. కాబట్టి రాముణ్ణి నమ్మి రామనామస్మరణ చేస్తే దుఃఖం ఉండదు, నవ్వు ఉంటుంది. అందుకే హనుమంతుడు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటాడు. దాంతోపాటుగా ఇంకేం చేసేట, సుదంతం, మంచి దంతము కలిగిన వాడు. మనందరికీ దంతాలు ఉన్నాయి, కానీ అయినంత మాత్రం చేత మనం సుదంతులం అవ్వలేం. ఎప్పుడు సుదంతుడవుతాడు? ఈ దంతములతో రామనామస్మరణ చేసినంత వరకు. మన ముఖం ఒక యంత్రం, కొంచెం జాగ్రత్తగా వింటే క్రమక్రమంగా హనుమంతుడి గొప్పతనం తెలుస్తుందన్నమాట. మన ముఖంలో నుంచి శబ్దాలు బయటికి రావడానికి ఈ అవయవాలన్నీ పనికొస్తాయి. అందులో కొన్ని శబ్దములు నాలుకతో, కొన్ని దంతంతో, కొన్ని కంఠంతో పలుకుతాం. అందుకే అకుహ విసర్జనీయానాం కంఠః అ అనండి, ఇక్కడి నుంచి పలుకుతారు. క అనండి, కంఠంతో పలుకుతారు. హ అనండి, వెంటనే మీకే తెలుస్తుంది ఇక్కడి నుంచి వస్తుంది శబ్దం. అందుకే వీటిని ఏమన్నారు, అకుహ విసర్జనీయానాం కంఠః. కంఠము నుండి పుడతాయి. ఆ క హ విసర్గతో కూడినవన్నీ కంఠం నుంచి పుడతాయి. ఇచు యశానాం తాలుహు, ఈ అనండి, చా అనండి, యా అనండి, శా అనండి, ఇవి తాళవ్యాలన్నమాట. మీకు వెంటనే తెలిసిపోతుంది, ఈ అనగానే, చా అనగానే, శా అనగానే టక్కనవి మనకి తాళవ్యములుగా ధ్వనిస్తాయి. రుటురషాణం మూర్ధాహ, రు అనండి, ట ష అంటే ఈ పైకి వెళ్ళి నాలుక తగులుతుంది, మూర్ధన్యాలన్నారు. ఉపూ పద్మానీయానా ఓష్టౌ, ఉ ప అనగానే ఈ పెదవులు కలుస్తాయి, అందుకే ఓష్టములు అన్నారు వీటిని. వెంటనే ఎప్ప అనగానే చూసారా, రెండు పెదవులు కలుస్తాయి. దీంతో పాటుగా నాసిక అనుస్వారస్య, ముక్కుతో పలుకుతాం. ఏది? నాసికతోటి. అనుస్వారం సున్నా, రామం అనగానే ఆ చివర సున్నా ముక్కుతో పలుకుతాం. యమగణనానాం నాసిక, ఇణ్య, ఇణి, నా, మా ఇవి కూడా అనుస్వారాలు. వీటిల్లో స అనే అక్షరము దంత్యం. స అనగానే దంత్యం. ఈ దంత్యము సీత అనే శబ్దానికి మొట్టమొదటి అక్షరం సకారమే కదా. ఈ సత్స అనాలంటే దంతములు పనికొస్తాయి. దంతములతో నిరంతరం సీతారాముల్ని తలుచుకోవటం వల్ల ఆయన దంతములు సుదంతములు అయిపోయాయిట. ర స ఈ రెండు పలకాలంటే దంత ప్రయత్నం కూడా కావాలి. ఇవి లేకపోతే ఎట్టి పరిస్థితులలోనూ ఈ శబ్దాలు స్పష్టంగా రావు. సీతారాములిద్దరిని మనస్సులో పెట్టుకుని నిరంతరం తలుచుకోవడం వల్ల ఆయన దంతముల నుంచి ఆ శబ్దములే వచ్చాయి గనక ఆయన సుదంతుడయ్యాట. మనం కూడా భగవన్నామానికి ఈ దంతాలని నాలుకని ఉపయోగిస్తే మన దంతములు సుదంతములవుతాయి, మన నాలుక సుజిహ్వ మంచి నాలుక అవుతుందన్నమాట. హనుమంతుడి నోటి వెంబడి అపశబ్దము రాదు. ఈ మధ్యన మాకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఇదొరుగుడితో పోలిస్తే. ఎందుకని, పూర్వం మాకు కొంత స్వేచ్ఛ ఉండేది, హాస్యంగా ఏదైనా అనగలిగేవాడు. ఇప్పుడు హాస్యం అనాలంటే ఎందుకు భయం వేస్తుందంటే, మేము ఏదంటే అవతలవాడు ప్రమాణంగా తీసుకుంటున్నాడు, అందుకని ఆచితూచి మాట్లాడాల్సిన యోగం మాకు. మీకైతే స్వేచ్ఛ. నేను ఉదాహరణ చెబుతాను మీకు. ఓ భక్తురాలు వచ్చింది, ఆవిడ 2 రోజుల నుంచి ఉపవాసం ఉందిట. ఎవరో చెప్పారట దశమి నాడు, ఏకాదశి నాడు, ద్వాదశి నాడు 3 రోజులు ఏమీ తినకుండా ఉత్తి పాలు మాత్రమే సేకరించాలి, అదే ఏకాదశి ఉపవాసం అంటే అని చెప్పారట పాపం. అందుకని ఆవిడ దశమి నాడు పూర్తి ఏమీ తినలేదు, ఉత్తి ఇన్ని పాలు తాగింది. ఏకాదశి నాడు ఏమీ తాగలేదు, కేవలం కాసిన పాలే తాగింది. ద్వాదశి నాడు అలాగే చేసింది. దాంతో నాకు కొంచెం కోపం వచ్చి, ఇలాంటి పిచ్చివాళ్ళు ఎవరో చెబుతూ ఉంటారు అని, ఏమమ్మా 3 రోజులు ఎందుకు, ఏకాదశి ఉపవాసం అంటే మొత్తం పక్షం ఉపవాసం ఉండకపోయావా అన్నాను. నేను హాస్యానికి ఎందుకు ఈ పని చేసావని చెప్పడం కోసం అన్నాను, అంతకంటే ఏం లేదు. అలా అనగానే ఆమె నిజంగా 15 రోజులు తిండి మానేసింది. అంటే ఎంత నమ్మకమో చూడండి. తర్వాత వాళ్ళు ఆయన వచ్చి 15 రోజుల నుంచి ఏం తినకుండా కళ్ళు తిరిగి పడిపోయిందండి అంటే, ఎంత పొరపాటు, నీ అన్నది ఆవిడకి ఇలా అపార్థం చేసుకుంది, మరీ బొత్తిగా ఏకాదశి ఉపవాసం అంటే దశమి నాడు ఏమి తినొద్దంలా, రాత్రికి పలహారం చేయమన్నారు, పగలు తినద్దం లేదు, ఎవరో ఏదో తెలియక చెప్పారనుకో అది ఆచరించి ఆవిడ ఏమీ తినకపోతే ఏమైపోతుంది, అందుకని మొత్తం మానేపోయావా అన్నాను. ఆ మాట పుచ్చుకుని మొత్తం మానేసిందనమాట. ఆయన అప్పటి నుంచి ఏం చేశానంటే, హాస్యమునకు కూడా ఇలాంటి మాటలు అండ మానేయవలసి వచ్చింది. ఎందుకని, ఏదంటే అదే ప్రమాణం అనుకుంటున్నారు, అదే మంత్రంగా స్వీకరిస్తున్నారు కనుక. సుదంతుడు ఎప్పుడవుతాడు అంటే దానికి ఉదాహరణగా ఇప్పుడు శంకరాచార్యులు ఇందులో చెప్పారు, సుజిహ్వ సుదంతుడు అంటే హాస్యమునకు కూడా శిష్యులకి లేనిపోనివి చెప్పకూడదు. అంటే వేళాకోళమునకు కూడా మంత్రశాస్త్ర విషయములలో అందులో మనల్ని గురువులుగా ప్రమాణంగా స్వీకరించే వారి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, అప్పుడు మాత్రమే సుదంతుడవుతాడు. శ్రీకృష్ణుడికి ఒక భార్య ఉన్నది, ఆవిడ పేరు సుదంత. ఆవిడకి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, అష్టమహిషులలో ఒక్కసారైనా కృష్ణుడిని కొంచెం దెప్పిన వాళ్ళు ఉన్నారట, కానీ ఆవిడ ఎప్పుడు దెప్పలేదట. ఆఖరికి రుక్మిణీదేవి కూడా ఒకనొక సందర్భంలో కృష్ణుడిని కొంచెం దెప్పింది, మీకు భాగవతంలో ఉంటుంది. కానీ సుదంత అనే భార్య మాత్రం ఏనాడు శ్రీకృష్ణ పరమాత్ముడిని మాట వరస కూడా తన నాలుగుతోటి తన దంతములతోటి దెప్పలేదు కనుక సుదంత. అదిగో హనుమంతుడు అంతటి వాడు, రామ రామ అని సుదంతుడయ్యాడు. లోకములలో ఉన్న దివ్యశక్తులన్నిటినీ రామనామం తనలో ఇముడ్చుకున్నది. రామనామం తాగాడు గనక ఆయన సమస్త లోకాలని లోపలికి స్వీకరించిన వాడు అయ్యాడు. అదన్నమాట పిబంతం అంటే, కేవలం రామనామం తాగడం అనే వంకతోటి ఈ జగత్తంతటిని తనలో ఇముడ్చుకున్నాడు. అటువంటి హనుమంతుణ్ణి అంతర్భజే, లోపల లోపల ధ్యానం చేస్తున్నాను, పై పైకి కాకుండా. పైకి ఎన్నిసార్లు ఉచ్చరించినా అంతర్భజన లేకపోతే ఆ మానవుడికి జీవితంలో మోక్షం రాదు. ఎందువల్ల, పైకి జపం చేయడానికి అంతర్ముఖ జపం చేయడానికి ఒక తేడా ఉందని చెప్పారు. ఓం విశ్వం విష్ణుర్ వషక్కారు అన్నప్పుడు ఈ నాలుక నాలుగు కింద ఉంటుంది, మనస్సు అన్ని దిక్కులకి తిరిగిపోతుంది. కానీ అదే లోపల లోపల ఏకాగ్ర చిత్తుడై ధ్యానం చెయ్యాలంటే అప్పుడు ఇంద్రియాలన్నిటినీ వశం చెయ్యాలి, మనస్సుని నామం మీద, దాంతోపాటు అన్ని ఇంద్రియాలని నామం దగ్గరికి తీసుకురావాలి. కాబట్టి చూశారు లేదా, సామూహిక పారాయణలో ఉన్న పెద్ద ఇబ్బంది అదే, జపం చేసుకునే మధ్య మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడేసి మళ్ళీ యథాప్రకారంగా అందులోకి వచ్చేస్తాడు. అందుకే తెలియకుండానే మన నాలుక అప్పుడప్పుడు తడబడుతోంది. సహస్రనామ పారాయణ సామూహికంగా చేసినప్పుడు హఠాత్తుగా ఒక్కొక్కటి మనసు ఎందుకు వికలం అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి అందరూ ఒక లైన్ చదువుతుంటే వీడు ఇంకో లైన్లోకి వెళ్ళిపోతున్నాడు అంటే కారణం ఏమిటనమాట, మనస్సు మరో చోటికి పోయింది. అలా పోకుండా ఏకాగ్ర చిత్తుడి జపం చెయ్యాలి. అలా చెయ్యాలంటే హృదయం ఎప్పుడు అంతస్సులోకి వెళ్ళాలి, అంతర్ముఖం అవ్వాలి. అలాంటి అంతర్ముఖుడైన హనుమంతుణ్ణి నేను అంతర్ముఖుడినై జపిస్తున్నాను అన్నారు ఆది శంకరాచార్యులు వారు. అటువంటి హనుమంతుడు సర్వకాల సర్వావస్థల్లో రక్షించుగాక. అసలు ఆయనకున్న పేరుల్లో మొట్టమొదటి నామే హనుమంతుడు. హనువు అంటే దవడ, మన దవడలు లోపలికి వెళ్ళుంటాయి, ఆయనకు అలా కాకుండా ఈ మూతి చుట్టూలా బయటకు వచ్చి ఉంటుంది. వజ్రాయుధం దెబ్బ వల్ల అయితేనేం, కొండ మీద పడ్డం వల్ల అయితేనేం ఆయన హనువు భుగ్గనమయ్యింది, అంటే పగిలింది. బయటికి కనపడుతూ పగిలి ఉన్న దవడ కలిగిన వాడు గనక ఆయన్ని హనుమంతుడు అన్నారు. అలాగని దవడలు పగలగొట్టుకున్నవాడల్లా హనుమంతుడు అవడు. బయటికి దవడ వచ్చుట అంటే ఆయన అంతవరకు దాచుకున్న జ్ఞానమంతా బయటికి పంచిపెట్టడం మొదలుపెట్టాడు అని అంతరార్థం. పరాశరుడు వారు హనుమంతుడు తనలో ఉన్న జ్ఞానమును తానే గురువై శిష్యులకి బోధించాడు, బోధించడం వల్ల ఆయన హనుమంతుడయ్యాడు అని స్వయంగా పరాశర సంహితలో వేదవ్యాసుల వారి తండ్రి చెప్పిన మాట. హంతి భక్ష్యంతి హనుహు, హంతి భక్ష్యం హనుహు ఇది హనుమంత హనుమాన్ అని రోజు తింటాట. అందువల్ల భక్ష్యము చేస్తాడు గనక తింటాడు గనక దవడలతో ఆయన్ని హనుమంతుడు అన్నారు. మళ్ళీ వెంటనే మనకి ఏమైనా అనుమానం వస్తుందేమోనని దవడల లోపలికి ఆహారమును తోసుకు తినేవాడల్లా హనుమంతుడు అవడని, ఆయన జ్ఞానమును మాత్రమే తింటాడు గనక హనుమంతుడు అని చెప్పారు. హనుమంతుడు జ్ఞానమును మాత్రమే ఆహారంగా స్వీకరిస్తాడు. అందుకే చిన్నప్పుడు పుట్టి పుట్టగాని ఎన్నాళ్ళు ఆయన పుట్టింది ఎప్పుడు, ఇదిగో ఇప్పుడు మనం పురాణం కావాలనే వైశాఖ మాసంలో ఎందుకు పెట్టుకున్నామంటే వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే, మందవాసరం శనివారం నాడు, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు, తతో మధ్యాహ్న వేళాయాం జనయామాస వైసుతం అని పరాశర సంహిత. మధ్యాహ్నం పూట ఆయన పుట్టాడు, అది కూడా పూర్వభాద్ర నక్షత్రంలో కర్కాటక లగ్నంలో పుట్టాడు అని. స్వామివారు పుట్టింది వైశాఖ మాసంలో దశమి నాడు. దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. అంటే అమావాస్య రావడానికి ఎన్నో రోజు అనమాట, ఆరో రోజు. ఆరో రోజు అమావాస్య, ఆ రోజు సూర్యగ్రహణం. సూర్యగ్రహణం ఎప్పుడు? అమావాస్య నాడు. చంద్రగ్రహణం పూర్ణిమ నాడే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అమావాస్య నాడు సూర్యగ్రహణం నాటికి ఆరో రోజు బాలుడు, ఆరో రోజు పిల్లవాడు ఆకాశానికి ఎగిరి సూర్యుడిని పలమని మింగబోవడం ఏమిటి? సూర్య అంటే సంపూర్ణముగా జ్ఞానముతో ప్రకాశించువాడు. సూర్యుడి కంటే జ్ఞానస్వరూపుడు మరొకడు లేడు. సౌరపురాణము, శివపురాణము, భాగవతము, మహాభారతంలో అరణ్య పర్వం ఇవన్నీ లోకమునకు జ్ఞానమును ప్రసాదించే భగవంతుడు ప్రత్యక్ష దైవం సూర్యుడే అని చెప్పారు. అందుకే ఆయన్ని జ్ఞానస్వరూపుడని జ్ఞానభాస్కరుడని అంటాం. సూర్యుణ్ణి హనుమంతుడు మింగాడు అంటే జ్ఞానం మొత్తం స్వీకరించాలనుకున్నాడు. కానీ జ్ఞానం ఒక్కసారి వచ్చేస్తుందా? అలా వచ్చేస్తే అందరం ఎప్పుడో సూర్యుడి కంటే గొప్పవాళ్ళం అయిపోతాంగా. ఒకేసారి జ్ఞానం మీద ఆకాంక్షతో దాన్ని మింగబోతే మూతి కాలింది, తర్వాత యుద్ధం జరిగింది, ఆయన కింద పడ్డాడు. అంటే హనుమంతుడు మనకు అంతరార్థం ఏం చెబుతున్నాడు? జ్ఞానమును సాధనతో కొంచెం కొంచెం గురువుల దగ్గర విని నేర్చుకోవాలి. ఒక్కసారిగా జ్ఞానం రమ్మంటే రాదు, సాధన వల్ల రావలసిందే, కాలక్రమేణ రావలసిందే అని చెప్పడం కోసమే మూతి కాల్చుకుని నేల మీద పడి ఈ మొత్తం దవడ పగలగొట్టుకుని తద్వారా హనుమంతుడయ్యాడు. అంటే హనుమంతుడు భక్షించేది జ్ఞానం. ఆ జ్ఞానం కూడా ఒకేసారి తొందరపడి భక్షించబోయి మళ్ళీ క్రమంగా ఆ సూర్యుడినే గురువుగా చేసుకుని ఆయన దగ్గరే నేర్చుకున్నాడు విద్యలన్నీ. సూర్యుడు ఆయనకి గురువు. ఆ సూర్యుడిని ఎంతో భక్తితో నిరంతరం పూజించాడు ఆయన. జ్ఞానాన్ని మింగబోయాడు, ఆ జ్ఞానభాస్కరుణ్ణి గురువుగా స్వీకరించాడు. ఆ సూర్యవంశములోనే పుట్టిన రామచంద్రుణ్ణి శాశ్వతంగా ప్రభువుగా పెట్టుకున్నాడు. మొత్తం సూర్యుడు చుట్టే తిరిగింది కదంతా, చూడండి, సూర్యవంశం చుట్టూతే. అందువల్ల సూర్యుడి ద్వారా జ్ఞానమును స్వీకరించాడు గనక ఈ మహానుభావుడికి హనుమంతుడు అని పేరు వచ్చింది అనమాట. హనుమాన్ అనగా జ్ఞానమును నిరంతరము స్వీకరించువాడు, స్వీకరించిన జ్ఞానమును లోకానికి అందించువాడు ఆచార్యుడు అని అర్థం. మరొక గొప్ప నామం వాళ్ళ అమ్మ పేరు మీదుగా వచ్చింది. అమ్మ కంటే గొప్ప దేవత లేదని పదే పదే చెప్పుకున్నాం కదా మనం ఎన్నో పురాణాలలో. నా మాతు పరదైవతం, కానీ ఒక్క హనుమంతుడి దగ్గర ముందు హనుమంతుడు పేరు చెప్పాకే అంజనాసును అనాలి. అందుకే రోజు హనుమంతుడి నామాలు చదివేటప్పుడు హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలక రామేష్ట ఫల్గునసఖ పింగాక్ష అమిత విక్రమక ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. 12 నామాలు హనుమంతుడికి చెప్పారు, కానీ మొదటి నామం హనుమాన్. ఎందుకంటే జ్ఞానము కంటే గొప్పది లేదు కనుక ఆయన జ్ఞానస్వరూపుడు, అందుకని హనుమాన్ నామం. రెండవది మాతృస్వరూపం అంజనాదేవి, అంజనాసూనుహు అని తల్లి ద్వారా ఇతన్ని స్మరిస్తున్నాం మనం. అంజన కొడుకు, ఎంత గొప్పవాడైనా వాళ్ళ అమ్మ కొడుకుని చెప్పించుకోవడానికి పిలవబడడానికి ఇష్టపడతాడు. కౌసల్య సుప్రజారామ అంటే ఉన్న ఆనందం రాముడికి ఉత్తి రామ అంటే ఉండదట. అందుకే మహానుభావులందరూ కూడా కౌసల్యాతనయ అని ఆయన్నే స్మరించి తల్లిని ముందు పెట్టి తర్వాత అటువంటి కౌసల్య కన్నా మంచి సంతానమా అన్నారు ఆయన. హనుమంతుడికి కూడా అంజనాసును అంటే బాగా ఇష్టం. జ్ఞానము తర్వాత మాతృస్వరూపాన్ని తలుచుకున్నాడు. అంజన అనే పేరే గొప్పదండి బాబు. క్రమంగా మనం కథలో కడతాం, మొదటి రోజు కాబట్టి కాస్త ఆ ఇంట్రడక్షన్ అలా ఉంటుంది. అం అంటే బ్రహ్మ అని అర్థం. జ్ఞాన జన ఈ రెండింటికి సమానార్థకాలు. అంజన అంటే బ్రహ్మజ్ఞానము కలిగినది, బ్రహ్మమును ఎరిగినది, బ్రహ్మము నుండి ఆవిర్భవించినది అని. బ్రహ్మణ జాయతే ఇది అంజన, బ్రహ్మ నుంచి ఆవిర్భవించినది గనక అంజన. స్త్రీలింగం కనుక పుల్లింగం అయితే అంజన అంటాం. అంజనాదేవి పరబ్రహ్మస్వరూపిణి, పరబ్రహ్మ జ్ఞానం ఎరిగినది, పరబ్రహ్మతత్వం నుంచి పుట్టింది. అది ఎందుకో తర్వాత తెలుస్తుంది మీకు. ఎందుకంటే ఆవిడ గౌతముడికి పుట్టిన కూతురు కనుక, గౌతముడు అంటే స్వయంగా బ్రహ్మదేవుడికి అల్లుడు అందువల్ల. కాబట్టి అంజనాదేవి సంపూర్ణమైన జ్ఞానమును ఎరిగినది. ఆవిడ కుమారుడు అనగా మళ్ళీ ఇందాక ఇట్లాగే హనుమాన్ శబ్దంలాగే ఈయన మాతృగర్భము నుంచి కాదు పుడత జ్ఞానమును ఎరిగినటువంటి ఒకనొక దివ్యశక్తి సరస్వతీ స్వరూపాన్ని నుంచి ఆవిర్భవించాడు అని. అంజనము అంటే కాటుక అని ఒక అర్థం. కాటుక కొండ అని ఒక కొండ ఉన్నది హిమాలయ పర్వతాల్లో. ఆ కొండ దగ్గరికి వెళ్ళి కూర్చున్న వాడికి ఏది కావాలంటే అది కనపడుతుంది. అక్కడ ఒక్క క్షణం ధ్యానం చేస్తే ఈ సృష్టి మొత్తంలో ఎక్కడ ఏ మూల ఏమి జరుగుతుందో అదంతా కంటి ముందు గోచరిస్తుంది. అందుకే అంజన పర్వతం చాలా గొప్పది అని పేరు. హనుమంతుడు కళ్ళు మూసుకుంటే ఈ చరాచర జగత్తులో ఏం జరిగిందో తెలుస్తుంది. అందుకని అంజనాసును అన్నారు. అంజనము అంటే మరొక అర్థం ఏమిటంటే మానవుడికి దివ్య శక్తిని ప్రసాదించే ఒకనొక గుళిక. జ్ఞానాంజన శలాఖ అని మన జ్ఞానం అనే ఒకనొక అంజనపు పిసరతోటి అజ్ఞానాన్ని తొలగించేటటువంటి వాడు గురువు అని. కంటికి పూర్వకాలంలో మహర్షులు తపస్సు చేసి సాధించిన ఒకనొక పసరుని రాసేవారు. ఈ పసరు నల్లగా, అది కూడా కాటుకలాగే ఉంటుంది. అది కంటికి ఇలా రాసుకుంటే, ఈ అంజనం కంటికి రాసుకుంటే భూగర్భంలో ఎక్కడ ఏ నిధి ఉంది, లేక ఏ ప్రాంతంలో ఏ ధాతువులు ఉన్నాయి, ఏ నవరత్నాలు వంటివి ఉన్నాయి, ఇవన్నీ తెలిసేవి. అందుకని అంజనము కంటికి రాసుకుంటే నవనిధులు తెలుస్తాయని శాస్త్రం అన్నమాట. హనుమంతుడు అంజనాసునుడు అంటే దాని అంతరార్థం ఏంటంటే ఆయన రోజు తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి తల్లి కాళ్ళ కింద ఉన్న ఎంత దుమ్ము కంటికి రాసుకునేవాట. రాసుకోగానే తన గురువులు ఎవరు, తాను చేయవలసిన కార్యక్రమం ఏమిటి, ఈ చరాచర జగత్తులో ఏ మానవుడి దగ్గర ఏ శక్తి ఉంది, ఇదంతా తెలిసిపోయేది. అందుకని ఆయన అంజనాసునుడు అన్నారు. అనగా అన్నిటినీ కళ్ళు మూసుకుని కేవలం మాతృపాద రజస్సు ద్వారా గ్రహించేవాడు. మీరు కూడా వాడు గుర్తుపెట్టుకోండి, రోజు అమ్మకి నమస్కరించి అమ్మ కాలి కింద అరికాలి కింద ఉన్న ఇంత దుమ్ము కంటికి రాసుకుంటే హనుమంతుడి లాగే ఈ చరాచర జగత్తులో ఎక్కడ ఏం మూల ఏం దొరుకుతుందో తెలిసిపోతుంది. మాతృపాద రజస్సుకి ఎంత శక్తి ఉన్నదో బ్రహ్మాండ పురాణంలో చిట్ట చివరి అధ్యాయాలు నాలుగింటిలో వరుసగా చెప్పారు అందరూ. నిషిద్ధ కార్యక్రమం చేసిన వాడు కూడా శాస్త్రాలు ఈ పని చెయ్యొద్దని చెప్పాయి కదా, ఆ పని చేసిన వాడు కూడా తల్లి దగ్గరికి వెళ్ళి కన్న తల్లి దగ్గరికి వెళ్ళి భక్తితో నమస్కరించి ఆవిడ పాదధూళి కాస్త కంటికి రాసుకుంటే, అంటే వాడి కళ్ళు తెరిచి రాసుకోకూడదట, అలా రాసుకుంటే కళ్ళు పోయే ప్రమాదం ఉంది, అందుకని కళ్ళు మూసుకుని ఇలా రాసుకుంటే వాడికి శాస్త్ర నిషిద్ధ కర్మల వల్ల వచ్చే పాపం తొలగిపోతుంది. అంత గొప్పది మాతృపాద ధూళి, అందుకే అది శిరోధార్యం చక్షుర్ధార్యం అని చెప్పారు. హనుమంతుడు అటువంటి వాడు. అటువంటి హనుమంతుణ్ణి గురించి తెలుసుకోవాలని చాలా కాలం క్రితం మొట్టమొదటి బాగా భావించిన వాడు పరాశర మహర్షి, వేదవ్యాసుడి కన్న తండ్రి ఆయన. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. రోజు ఇంచుమించుగా విష్ణు సహస్రనామ పారాయణ చేసే వాళ్ళందరూ ఈ శ్లోకం పారాయణ చేస్తూనే ఉంటారు. నిజానికి ఈ శ్లోకం రాసింది వ్యాసుడు కాదు, వాళ్ళ నాన్నగారు రాశారు. కొడుక్కి నమస్కారం చేసిన తండ్రి ఎవరైనా ఈ సృష్టిలో ఉన్నారా అంటే ఒక్క పరాశరుడు. ఎందుకంటే కొడుకు అటువంటి వాడు కనుక. వ్యాసం వ్యాసుని గురించి నమస్కరిస్తున్నాను. ఆయన ఎటువంటి వాడు? వశిష్ఠ నప్తారం. నప్తృ శబ్దానికి ముని మనుమడు అనర్థం, వశిష్ఠునికి ముని మనుమడు. శక్తేహ పౌత్రం, శక్తేహ శక్తి యొక్క పౌత్రం మనుమడు. కొడుకు కొడుకుని పౌత్రుడు అంటారు, పుత్రుడు యొక్క పుత్రుడు పౌత్రుడు. శక్తికి మనుమడు, వశిష్ఠునికి ముని మనుమడు. వశిష్ఠుడికి ఉన్న 100 మంది కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు శక్తి, ఆయనకి 4 కొడుకులు, అందులో పెద్దవాడు ఈయన. తర్వాత పరాశరాత్మజం, పరాశరుడికి కొడుకు. సుఖతాతం, సుకునికి తండ్రి. తాత అంటే తండ్రి అనర్థం సంస్కృత శబ్దంలో తాత. తెలుగులో తాత అంటే మళ్ళీ తండ్రి యొక్క తండ్రి లేదా తల్లి యొక్క తండ్రి, కానీ సంస్కృతంలో తాత అంటే తండ్రి అని అర్థం. వరుసగా సుకుడికి తండ్రి, పరాశరుడికి కొడుకు, శక్తికి మనుమడు, వశిష్ఠుడికి ముని మనుమడు. అటువంటి వ్యాసుని గురించి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. శక్తికి 4 మంచి శక్తి సంపన్నులైన కొడుకులు ఉండేవారు, అందులో పెద్దవాడు పరాశరుడు. ఆయనకి చిన్నప్పటి నుంచి తపస్సు, తీర్థయాత్రలు, యజ్ఞములు అంటే ఇష్టం. ఎక్కువ భాగం ఆయన 1000 సంవత్సరాల కాలం కేదారంలో, 5000 సంవత్సరాలు బదరికావనంలో, 6000 సంవత్సరాలు గంధమాదన పర్వతంలో, 3000 సంవత్సరాలు సరస్వతీ నదీ తీరంలో, 1116 సంవత్సరాల కాలం యమునోత్రి ప్రాంగణంలోనూ తపస్సు చేశాడు. ఎక్కువ భాగం తర్వాత తీర్థయాత్రలు చేశాడు. వ్యాసుడికి వల్ల ఆయనకి ఎక్కువ మంది శిష్యులు లేరు. ఒక్కొక్కళ్ళకి ఏంటంటే అదృష్టవశాత్తు ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి కొంచెం తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నంత మాత్రం చేత వాడేం పండితుడు కాదని కాదు అక్కడ అర్థం. కానీ ఈయనకి ఎప్పుడూ ఏకాకిగా తిరగడం ఇష్టం. ఒకసారి పరాశరులు వారు ఏకాకిగా కాలినడకన తీర్థయాత్రలు చేయాలనుకున్నాడు ఆయన. ఈ చరాచర జగత్తులో పుట్టిన ఏ మానవుడైనా తీర్థయాత్రలు చేయకపోతే తరింతడు అని లోకానికి చాటడం కోసం అంతటి మహానుభావుడు తపోనిష్టాగరిష్ఠుడు కాలినడకనే తీర్థయాత్రలకు వెళ్ళాడు. పైగా తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు వీలున్నంత వరకు పాదయాత్రే చెయ్యాలి. ఎన్ని మహిమలున్నాయో తెలుసు ఆయన దగ్గర. ఆయన ఇక్కడ మాయమైతే వైకుంఠానికి వెళ్ళగలడు తన అపూర్వ శక్తితో. అయినా వాహనం వాడకుండా కాలినడకనే వెళ్ళాడు. అయితే కలియుగంలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు తర్వాత. ఏమనంటే అందరూ కాలినడకన వెళ్ళాలంటే కష్టం, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఆయాసాలు ఉంటాయి, ఈ యాతన ఉంటుంది. అందుకని కలియుగంలో ఏమన్నారంటే వాహనాలు ఉపయోగించండి కానీ మరీ బొత్తిగా గర్భాలయం వరకు మాత్రం వెళ్ళిపోకండి అని చెప్పారు. అవకాశం ఉంటే మన వాళ్ళు అలా పెడతారు కనుక. స్కూటర్ లాంటిది ఏదో ఒకటి సృష్టించుకుని, బ్యాటరీ కారు లాంటివి, గుళ్ళో కూడా వెళ్ళిపోతారు కనుక ఒక గర్భాలయ ప్రవేశం మాత్రం వాహనాలతో నిషిద్ధం, మిగతాది ఏదో అంతవరకు వెళ్ళండి ఆయన అని చెప్పారు అన్నమాట. మొత్తం మీద ఈయన మాత్రం అన్నీ విడిచిపెట్టి కేవలం పాదయాత్ర మీద వెళ్ళాడు.
మాయా ద్వారకావంతి కాశి కురుక్షేత్ర గయా ప్రయాగములు తాసే వింపగా పోయే.
మాయా అంటే హరిద్వారం, కాశీ కురుక్షేత్రం, గయా ప్రయాగం, ఇలా ఒకటేమిటి అనేకమైన యాత్రలన్నీ తిరిగాడు తిరిగాడు తిరిగాడు. ఎన్ని తిరిగినా ఇంకా 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 తిరగాలి తిరగాలి అనిపించిందిట. ఒక్కసారి ఆయన యమునా నది దగ్గరకు వచ్చాడు. యమున దాటి ఆవల వైపు ఉన్న ప్రయాగ క్షేత్రానికి వెళదామని ఆయన కోరిక. యమునా నదీ తీరానికి వచ్చాడు. ఆ సమయంలో యమున మంచి గంభీరంగా ప్రవహిస్తోంది, చాలా లోతుగా ఉంది నీరు. సాధారణంగా యమునా నది ఎల్లవేళలో అంత నీటితో ఉండదు, అది వర్షాకాలం అవటం వల్ల ఎడతెరపి లేకుండా ప్రవహిస్తోంది. ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరాశాకాశయగు యమున అంటారు పోతన గారు భాగవతం దశమస్కంధంలో. ఆకాశం అంత ఎత్తు లేచిపోయిందా కెరటం అన్నట్టుగా ఉధృతితో ప్రవహిస్తోందట అటువంటి యమునా నది. ఈయన తలుచుకుంటే చెప్పాగా, మహామహిమతో యువతుల నుంచి అవతలకి వెళ్ళలేక కాదు, కానీ కాలినడకనే వెళ్ళాలనుకున్నాడు. కనుక ఇప్పుడు యమునా నదిని దాటడానికి పడవనే ఉపయోగించుకుందాం అనుకున్నాడు. అయితే అది మధ్యాహ్న సమయం, అందుకని ఎవరక్కడ పడవ నడిపేందుకు ఎవరైనా ఉన్నారా అని ఆ పడవరేవు దగ్గరకు వచ్చి ఒక్క పులికేక పెట్టాడు ఆయన. ఆ సమయంలో లోపల దాసిరాజు గారు ఒక ఆయన ఉన్నాడు, ఈ పడవలన్నిటికీ యజమాని ఆయన, పల్లె వాళ్ళందరికీ రాజు, పల్లె వాళ్ళకి బెస్తకారులందరికీ కూడా రాజుగా ఉండేవారిని దాశరాజు అని పిలుస్తారన్నమాట. ఆయన ఆ సమయంలో లోపల కూర్చుని గుడిసెలో మంచి చేపల పులుసు కోసం భోజనం చేస్తున్నాడు ఆయన. వాళ్ళు వృత్తే చేపలు కనుక. ఆయనకు ఒక కూతురు ఉంది, పెంపుడు కూతురు, సొంత కూతురు కాదు, వసురాజు గారి కూతురు ఆవిడ నిజానికి, కానీ చిన్నప్పటి నుంచి సొంత కూతురులాగే పెంచాడు ఆయన. పూర్వకాలంలో చేది దేశాధిపతి వసువు అని ఒక మహారాజు ఉండేవాడు, చాలా గొప్పవాడు అండి ఆ వసువు. ఆయన తన మహాపరాక్రమంతో భూమండలం అంతా నిస్సంకోచంగా తిరిగేవాడు ఆయన. ఒకనాడు ఆయన ఈ వేటకి వెళ్ళాడు. అక్కడ కోలాహలం అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం సుక్తిమతి అనే ఒక నదిని అడ్డం కొట్టింది. నదిని అడ్డం కొట్టడం అంటే ఆ నదిని వివాహం చేసుకోవడంతో సమానం. అందుకని సుక్తిమతి అనేది నది ప్రవహిస్తూ ఉంటే ఈ కోలాహలం అనే పర్వతం ఆనకట్టలాగా అడ్డంగా నిలబడ్డాట. దాంతో ఆ పర్వతాన్ని దాటి వెళ్ళలేక నది వెనక్కి తన్ని నీరు, రక్షించండి వీడెవడో నన్ను మానభంగం చేస్తున్నాడని మొరపెట్టింది. ఆ సమయంలో ఈ వసు మహారాజు గారు అక్కడికి వచ్చాడు. ఆగ్రహం కలిగింది, పరస్త్రీని బలాత్కరిస్తావురా దౌర్భాగ్యుడని ఎడంకాలతో ఒక్క తన్ను తన్నేశాట ఆ పర్వతాన్ని. ఆ పర్వతం ఎగిరి దూరంగా పడిపోయింది. ఆ సుక్తిమతి అనేది యథాప్రకారంగా ప్రవహించింది. కానీ అప్పటికే ఈ పర్వతం కౌగిలించుకోవటం వల్ల సుక్తిమతి నదికి ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు, ఒకడు వసుపదుడు, మరొక ఆవిడ గిరిక. గిరి వల్ల నదికి పుట్టింది కాబట్టి గిరిక అన్నారు. ఈ గిరికని తర్వాత ఆ నది పట్టుకొచ్చి మహారాజు గారికి ఇచ్చి పెళ్లి చేసింది. మహారాజా నన్ను రక్షించావు కాబట్టి నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నానని ఈ వసురాజు గారు ఆ గిరికని వివాహం చేసుకున్నాడు. ఆవిడంటే ఆయనకి చాలా అభిమానం. ఆవిడతోటే ఏకపత్ని వృత్తులు అంటే ఆ రోజుల్లో మహారాజులు అంత జాగ్రత్తగా ఉండేవారట. ఇలా ఉండగా ఓ రోజున ఇంద్రుడికి ఇతని తపస్సు నచ్చింది, ఇతని ఇంద్రియ నిగ్రహం నచ్చింది, ఇతని యజ్ఞం నచ్చింది. ఇంద్రియ నిగ్రహంతో పరస్త్రీ కేసి చూడకుండా నువ్వు చేసిన యజ్ఞం మెచ్చుకున్నాను, కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి నా మిత్రుడివి, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వర్గానికి రావడానికి వీలుగా నీకు ఒక విమానం ఇస్తున్నాను అని ఒక విమానం ఇచ్చాడు. ఈ విమానం ఎక్కి ఆకాశంలో ఎప్పుడు తిరిగేవాటి స్వేచ్ఛగా ఉపరిచరుడు ఆకాశంలో తిరుగుతున్నాడు గనక ఈ వసురాజుని ఉపరిచర వసువు అన్నారు. ఓ రోజున ఆయన పితృదేవతలకి యజ్ఞం చేయడం కోసం మాంసానికి బయలుదేరాడు. పూర్వకాలంలో తద్దినం పెట్టేటప్పుడు మాంసంతో తద్దినం పెట్టాలని ఒక నియమం ఉండేది, కలియుగంలో నిషిద్ధం. అందుకే కలియుగంలో గారెలు మాష చక్రాలే పెడతారు తప్ప మేషం పెట్టకూడదు.